वैश्वानरः प्रविशति अतिथिब्राह्मणो गृहान् तच्चेताम् शान्तिम् कुर्वन्ति हरवै वत्स्वतोदकम्। वैश्वानरः अग्निदेवुडे అతిథిబ్రాహ్మణః అతిథి యొక్క బ్రాహ్మణ రూపమున గృహాన్ ప్రవిశతి గృహస్థనిలకు వచ్చుచుండును। వైవస్వత ఓ యమదేవ తస్య అతిథి యొక్క ఆ బ్రాహ్మణునికి ఏతాం శాంతిం అర్ఘపాద్యాదులచే క్రమంలో మన యొక్క జీవిత విధానంలో రేపు డిసెంబర్ నెల 24, 25, 26 తారీఖులలో దాని తర్వాత వచ్చేటటువంటి కొత్త సంవత్సరంలో ఒక మౌలికమైనటువంటి మార్పులు మనం తెచ్చుకోబోతున్నాం। ఆ సీరియస్నెస్, ఆ విధానాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి। ప్లస్ మీరు అవగాహన చేసుకోవటమే కాదు, మీకు చేత కానిది, మీకు అర్థం కానిది ఇంకోటి నేను నిరంతరము చెప్తూ ఉన్నాను, ఇతరులకు కూడా అది చెప్పండి। అది మీకు చేత కావటం నేను ఎన్నిసార్లు చెప్పినా, మీలో దానికి అర్థం ఏంటి అంటే కారణం మీకే అర్థం కావటం లేదు నేను చెప్పింది। అర్థం ఏంటంటే మీరు ఎలాగో చెప్పుండేవాళ్ళు, ఒక మంచి సినిమా చూస్తే అడగకుండానే సినిమా బాగుంది అని అందరికీ చెప్తాం మనం। కూర్చీ ఉందా మీకు లేదు గుర్తుగా ఉంటాను తీసుకురండి, అది కనిపించండి పాప ఇలా చూడాల్సి వస్తుంది వాళ్ళు, ప్రతిదీ కూడా నేర్పాల్సి వస్తుంది మీరు కూర్చీ వేయాలి, వెనకాతలు ఉన్న వాళ్ళకి కనిపించదు, ఇది మొదటిసారి కాదు। స్తంభం చాటుగా ఉన్నవాళ్ళు కనిపించేటట్టు కూర్చోండి, మళ్ళీ మీరు స్తంభం వెనకాతలు కూర్చుంటే నాకు అనుమానం మీరు ఏం చేస్తున్నారు అని, అందుకని చెక్క పక్కకి రా మీరు కదా, నేను కనిపిస్తున్నా కదా, స్తంభం వెనకాతలు ఎవరు దాక్కోకండి, అది అది అరేంజ్ చేసేటటువంటి వాళ్ళు పువ్వులు అవి ఎప్పుడు అంటే నాకు టైం ఉండి మీకు టైం ఉన్నప్పుడు, డోంట్ వేస్ట్ మై టైం అండ్ యువర్ టైం, పువ్వులు అవి ఎందుకు చెప్పింది అర్థం చేసుకుంటే ఈ పువ్వులు ఈ అక్షింతలు ఇప్పుడు నేను వేస్తున్నవి అది ఆచరణ మీరు పెట్టగలిగితే, రెండోసారి మీరు ఎవరు చెప్పించుకోకుండా ఉంటే మైక్ ఫెయిల్ అవుతే బ్యాటరీ ఉండాలి అంటాను, మైక్ అందరికీ వినిపిస్తోందా లేదా అంటాను కదా, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు కానీ మైక్ ఫెయిల్ అవుతుంది, మైక్ ఫెయిల్ అవుతే తలపై చూస్తూ ఉంటారు, మేము అనుకోలేదండి ఇంకోళ్ళెవరో నాకు హైదరాబాద్ లో ఒకళ్ళు అన్నారు అసలు మాకు కరెంట్ అయిపోదండి అని, హైదరాబాద్ వాళ్ళ మాట వింటే నేను ఎలా నమ్ముతాను కరెంట్ పోదని, ఏ స్విట్జర్లాండ్ వాడు అమెరికా వాడు మాకు కరెంట్ పోదు అంటే మనం నమ్ముతాం కానీ, అంటే ఏది అనవసరమో దానికి ప్రాముఖ్యత ఇచ్చుకుని ఏది అవసరమో దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వం, అది ఆధ్యాత్మికత మనకి నేర్పేది। ఆధ్యాత్మికత ఏం నేర్పుతుంది అంటే ఏది అవసరమో దానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వండి. ఏది అనవసరమో దాన్ని మీరు ప్రాముఖ్యత ఇవ్వద్దు. మీరు చదువుకోండి, చదువుకోవటమే మిగతా వాటికి, కానీ అవసరమైన వాటికి మాత్రమే చదువుకోయే ప్రసక్తే లేదు. ఇంకా ఇవంతా మరి మీరు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు, ఎన్నో జన్మలో నేర్చుకుంటారు. కనీసం మనం మాట్లాడేటప్పుడు డయాస్ కరెక్ట్ గా ఉండాలి. డయాస్ కరెక్ట్ గా ఉండటం పాటు మైక్ అందరికి వినిపిస్తుందా లేదా మనం చూసుకోవాలి. అది నేను వచ్చాక మళ్ళీ మీరు కాదండి నాకు సుఖంగా లేదు, డయాస్ వెనకాతల వాళ్ళు ఏదో గూడు పుఠారి చేస్తున్నారు అని చేత నేను కాస్త ఎత్తైన స్థలం కావాలి. ఎంత ఎత్తు కావాలి? ఈ ఎత్తు సరిపోదు యాక్చువల్ గా. ఎందుకంటే కొంతమంది మొహాలు నాకు కనిపిస్తారులే. మరి ఇవంతా ఇది కఠోపనిషత్ క్లాస్ లో ఏం చెప్పాల్సి వస్తుంది అంటే మనం ఎంత అగ్రగాములం. అంచేత అది గుర్తుంచుకోవాలి, కరెక్టే ఉందా లేదా, కరెక్టే చేసుకున్నాం లేదా. మీలో నేను కొన్ని ఇప్పుడు సంకల్ప పత్రాలు నింపి ఇవ్వమని అడుగుతున్నాను అన్న సంగతి ఎంతమంది తెలుసు? ఒకసారి చేయతండి. తెలుసా? ఆ సంకల్ప పత్రాల్లో ఇంకో రెండు పాయింట్స్ నోట్ చేయండి, మీరు రాసుకోండి. ఇప్పుడున్నవన్నీ ఉంటాయి, ఇవి కాక కొత్తవి ఇంకో రెండు ఏమొస్తాయంటే, నేను ఈ కింద చెప్పిన లక్ష్యాలలో పూర్తిగా పాటిస్తాను. ఎక్స్ట్రా పాయింట్ ఏంటో అర్థమవుతుంది కదా. నేను ఈ కింద చెప్పిన లక్ష్యాలను పూర్తిగా పాటిస్తాను. మొదటిది, వ్యక్తిగతముగా వీలైనంత తక్కువతో జీవించటానికి ప్రయత్నిస్తాను. రెండు, భగవంతుడితో తిన్నగా సంబంధం పెట్టుకుంటాను. భగవంతునితో తిన్నగా సంబంధము పెట్టుకుంటాను. మూడు, భారతదేశాన్ని ఒక తల్లిగా మాతృమూర్తిగా అభిమానించి ప్రేమించి దానికి తగినట్లు జీవిస్తాను. తప్పుడు చేద్దామా? దానికి తగినట్లుగా జీవిస్తాను. ఇక్కడ బాక్సులు ఉంటాయి, ఏదో ఒకదానికైనా టిక్ పెట్టుకుంటారు, మూడింటికైనా టిక్ పెట్టుకుంటారు. ఇది వరకు ఆల్రెడీ అప్లికేషన్ నింపుకున్న వాళ్ళే ఉంటే వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఇచ్చి మీరు ఈ క్వశ్చన్ రాయించి టిక్ పెట్టించాలి. అంతే తప్ప మేము ఇదివరకు అప్లికేషన్ ఫామ్ వచ్చేసిందండి, మరి మేము వాళ్ళని ఎంత చూస్తామంటే వాళ్ళ అడ్రస్లు ఉంటాయి. అది మీరు ఇంకో సంవత్సరం తర్వాత చేస్తామంటే కుదరదు. నేను ఇవంతా కూడా కంప్యూటరైజ్ అయిపోయి ఉండాలి 22 డిసెంబర్ లోపల. మేము ఈ పని అంతా చేస్తాము, ఈ బాధ్యత తీసుకుంటాము అన్న వాళ్ళ చేతులేకండి. ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళు అర్థమైంది? ఏ బాధ్యత? అప్లికేషన్ ఫామ్స్ నింపించాలి. నువ్వు చూసుకో వాళ్ళ పేర్లు, వాళ్ళ పేర్లు అన్ని చూస్తున్నావు కదా, వీళ్ళందరి పేర్లు తెలుసా? అది మీ మీ ఏరియాలో కూర్చోమా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. మీ మీ ఏరియాల్లో ఈ అప్లికేషన్ ఫామ్స్ నింపాలి మనుషులు. అందులో ఈ పాయింట్ కూడా యాడ్ చేయండి. ఒకవేళ 2000 3000 అప్లికేషన్ ఫామ్స్ వచ్చి ఉద్దేశం మార్చారు అంటే ఏం చేయాలి? అప్లికేషన్ ఫామ్స్ నుంచి ఇంటి బయటపడేయాలా? దాని మీద స్టికర్ అంటించవచ్చు, లేకపోతే ఓ రబ్బర్ స్టాంప్ 10 రూపాయలకు 5 రూపాయలకు తయారు చేస్తాడు పాయింట్స్, దాని మీద రబ్బర్ స్టాంప్ కొట్టేయండి. ఎక్కడొక్కడ జాగా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పాయింట్స్. ఇలా కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి. ఇలా మారుతూ ఉంటుంది, 22 వరకు కూడా ఇలా చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే మెల్లమెల్లిగా మనం చేస్తున్నటువంటి తప్పులు ఒప్పులు బట్టి మెల్లమెల్లిగా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆ తీవ్రతరం అవుతూ ఉంటుంది. ఇంతటి 3 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ బి గ్రూప్కి చెందిన వాళ్ళు. ఏ గ్రూప్ బి గ్రూప్ అంటే ఏంటో చెప్పాను కదా నిన్న రాత్రి నేను. అంచేత ఫర్ అఫీషియల్ యూజ్ ఓన్లీ అన్న దాంట్లో మీరు పైన ఏ గ్రూపా బి గ్రూపా అని రాయాలి. మీరు అప్లికేషన్ ఫామ్స్ ని రెండింటిగా డివైడ్ చేయాలి. ఇది కంప్యూటర్ లోకి వెళ్ళిపోవాలి, కంప్యూటరైజ్డ్. ఏ ఊరు, ఊరి పేరుగా, దాని తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి పేట, పేట వైజ్ గా డివైడ్ అయిపోయి మీరు కనుక ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో కంప్యూటర్లో కొట్టేసి మిషన్ ఆర్కేకి పంపించేయండి. యాహూ గ్రూప్స్ లో మిషన్ ఆర్కే ఉంది, అది కనుక్కోండి. పటేల్ని, మాధురి, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు దాని గురించి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నేను చెప్పిన ఈ లెక్చర్స్ కూడా నేను అనుకుంటున్నా వాళ్ళు అందులో వెబ్సైట్ లో పెట్టేస్తున్నారని ఎప్పటికప్పుడు. ఇంకా ఇది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్ మా దగ్గర లేనటువంటి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ ఊళ్ళల్లో ఈనాడు అన్ని వెబ్ కేసులు కావాల్సినవి ఉన్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఒక 10 రూపాయలు ఇచ్చుకుంటే వాళ్ళు 1 గంట సేపు అక్కడ నా లెక్చర్ వినొచ్చు. అంతే, కంప్యూటర్ మా ఇంట్లో లేదు అని మళ్ళీ వేషాలు వేయకండి. ఏం చేయాలో చెప్తున్నాను. ఈ అప్లికేషన్ ఫామ్స్ నా టార్గెట్ 125,000 అప్పటికవ్వాలి. మీ టార్గెట్ ఎంత అవుతుందో చూద్దాం. మనం 125,000 ఎలా చేస్తాం మాస్టర్? వెబ్సైట్ ఉపయోగించుకోగలిగితే ఒక రోజులోనే అయిపోతాయి, ఉపయోగించుకోవడం చేత వస్తాయి. కావాల్సింది ఏంటంటే చెయ్యాలి అనేటటువంటి తపన ఉండాలి. నువ్వు ముందే నాకు ఎక్కడవుతుంది మాస్టర్ అంటే అది అలాగో అవ్వదు, నేను యుద్ధం చేయలేను అని అర్జునుడు ఏడిచి గాంధీవన్ చేతులంచి పడిపోతూ ఉంటే నువ్వు చేయగలవు అన్నాడు. చేయగలిగాడు కదా. అంచేత నా టార్గెట్ 125,000, మీ టార్గెట్ ఎంత అవుతుందో చూద్దాం. అది 22వ తారీఖుకి నేను మిషన్ ఆర్కే ఓపెన్ చేసుకుంటాను. నేను అందులో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చూస్తాను, నేను ఎంతమంది ఉన్నారో చూస్తాను. దాన్ని బట్టి నేను మనము కలిసి ఒక అవగాహనకు వద్దాం, మనం ఏమి చేయగలము ఏమి చేయలేము. కోరిక ఏంటిమంది? మొత్తం ప్రపంచాన్ని గురుసత్తా యొక్క అనుగ్రహంతో ముంచేయాలి అని నా కోరిక. ఆ కోరికకి కావలసినటువంటి మార్గదర్శనం నేను మీకు చేస్తున్నాను. ఈ అప్లికేషన్ ఫామ్స్ లో నేను రోజుకి 2.5 లీటర్ల నీళ్లు తాగుతాను అన్నవాడు కూడా టిక్ పెట్టచ్చు కదా. అలాంటి వాళ్ళు ఒక ఊర్లో మీరు ఎంతమందిని చెప్పగలరు? ఇద్దరికా, ముగ్గురుగా? అందరికీ చెప్పచ్చు. మీరు ఏముంది, అందరూ చేస్తారు. ఇంకా 125,000 కేవలం మీరు అనుకోవాలే తప్ప, అనుకుంటే మేము మంచి నీళ్ళు తాగించవచ్చు అందరికీ చేత. మీరు కనీసం మేము చెప్పలేమండి, మాకు సిగ్గండి. నువ్వు ఇంట్లో కూర్చోవయ్యా, గురువులకి పనికిరావు. నువ్వు సిగ్గుపడేవాడు గురువుకి ఏం పని? యుద్ధం చేయగలిగేవాడు, సమాజానికి ఎదురీత కలిగే. ఇప్పుడైతే సమాజం అసలు ఎదురీత అక్కర్లే నువ్వు. అసలు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటుంది, కాళ్ళకి దండం పెడుతుంది, నిన్ను గురువు అంటుంది, ఇవంతా చెప్తే. పూర్వకాలంలో అయితే బ్రిటిషర్స్ కాలంలో స్వాతంత్ర సంగ్రామం కోసం యుద్ధం చేయవలసి వచ్చిన వాళ్ళు ఎంతగా ఆర్గనైజ్ అయ్యారు, కానీ అగేనెస్ట్ పోలీస్ ఫోర్స్, మిలిటరీ ఫోర్స్. చదువుకోబోతున్నాం ఇప్పుడు మనం. పుస్తకాలు తీయండి, పుస్తకాలు తీయండి, పుస్తకాలు తీయకుండా ఏం చెప్తారు? మీకు తెలుసు కదా, మీకు తెలియదేమో అనుకున్నాను నేను. పుస్తకాలు తీస్తే చెప్తా. ఏ క్లాస్ చెప్పాలి ఇప్పుడు? పుస్తకాలు ఏవి? కఠోపనిషత్ పుస్తకాలు ఏవి? కఠోపనిషత్ పుస్తకాలు లేకుండా మీరు రావటం ఎందుకు ఇక్కడికి? ఇంతమంది సిగ్గు లేకుండా మొదటి శ్లోకము ఉంది కదా మొదటి ఉషన్ హవై వాజశ్రవస సర్వేద సం దదౌ తస్యః నచికేత నామ పుత్ర ఆశ. ఉషన్ అంటే ఫలాపేక్ష కలవాడైన, వాజశ్రవస వాజశ్రవస్ అను బ్రాహ్మణ్ణి పుత్రుడైన ఉద్దాలకుడు, సర్వవేదసం తన సర్వస్వమును దదౌ హవై ఇచ్చనట. ఇచ్చనట అంటే ఏంటి, పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాడు. తస్య అతనికి నచికేతాహ నామ నచికేతస్ అను పేరు గల పుత్రః కుమారుడు ఆశ కలడట. అంటే ఇక్కడ మొట్టమొదట కఠోపనిషత్ చదవలసినటువంటి ఒక మానసిక స్థితి గురించి చెప్పబడుతోంది. ఏమిటా మానసిక స్థితి అంటే, తనదన్నటువంటి సర్వస్వము ఇచ్చేయటము, తన సర్వస్వమును సర్వవేదసం దదౌ హవై. ఇంకట మన దగ్గర ఉన్న మొత్తము కూడా ముందు మనం ప్రకృతికి సమాజానికి ఇచ్చేయటం నేర్చుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అతనికి నచికేతుడు అనేటటువంటి ఒక కొడుకు ఉన్నాడుట. ఎటువంటి యజ్ఞం చేశాడు తండ్రి అంటే, మొత్తము ఇచ్చేసేటటువంటి యజ్ఞము విశ్వజిత్ యజ్ఞము అని కూడా దానికి పేరు ఉన్నది. ఆ యజ్ఞాన్ని అతను చేశాట. ఎవడు? ఉద్దాలకుడు. ఈ ఉద్దాలకుడికి ఇంకొక పేరు ఏంటి అంటే వాజశ్రవస. వాజశ్రవస అంటే వాజశ్రవస్ అనేటటువంటి వాడి పుత్రుడు ఇతను ఉద్దాలకుడు. అతనికి నచికేతుడు అనే కుమారుడు కలట. అంటే ఇక్కడ ఇంకో యాంగిల్ ఏం చెప్తున్నాడు మనం గుర్తుంచుకోవాల్సింది, ఉషన్ ఉషన్ అంటూ మొదలైంది శ్లోకం మొత్తం. ఉషన్ అంటే ఏమిటి, ఫలాపేక్ష కలవాడైన. అంటే మనం ఏదైనా ఒక దానం చేస్తున్నా ఏది చేస్తున్నా కూడా ఫలాపేక్షతో చేస్తాం. మొత్తం సర్వస్వం దానం చేసినా కూడా ఓ పెద్ద సుఖం వస్తుంది అనేటటువంటి ఫలాపేక్షతో చేస్తాం. అది బ్యాక్గ్రౌండ్ తో స్టార్ట్ అవుతుంది. కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తో స్టార్ట్ అవుతుంది, ఫలాపేక్ష ఉంచుకో నువ్వు, కానీ నువ్వు కోరేది ఏంటి, సర్వజిత్ విశ్వజిత్ యజ్ఞం, ప్రపంచం అంతకన్నా కూడా నేను గెలవగలగాలి, అంతా నాకు కావాలి అనుకునేటటువంటి యజ్ఞం చేస్తున్నటువంటి వాడికి నచికేతుడు అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఉపనిషత్తు చదువుతున్నప్పుడు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఒక అంతర్యాత్ర, లోపలికి వెళ్లేటటువంటి యాత్ర. అంతేత బయట పరిస్థితులు కాదు కావాల్సింది, వదులుకోవలసింది లోపల ఉన్నటువంటిది. అది ఇంకా అర్థం కాలే ఆ వాజశ్రవస్ అనేటటువంటి వాడికి. అర్థమైంది ఏంటంటే, వాజశ్రవస్ అంటే అర్థం ఏమిటి అంటే అన్నాన్ని చాలా మందికి దానం చేసినటువంటి వాడు అని అర్థం. అన్నదానం చాలా మందికి పేరు కోసం దానికోసం చాలా చోట్ల అన్నదానం అది చేస్తూ ఉంటాం కదా. అందుకని ఆ మానసిక స్థితి మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు అంతా ఇచ్చేస్తున్నాను అంటున్నావు సరే, వైరాగ్యం వచ్చింది అంటున్నావు సరే, కానీ అది ఫలాపేక్షతో చేస్తున్నావు నువ్వు. అది ఉషన్ హవై వాజశ్రవత సర్వవేదసం దదౌ, ఫలాపేక్ష కలవాడైనటువంటి వాజశ్రవసుడు సర్వవేదసం దదౌ అన్నీ కూడా ఇచ్చేశాడు. తస్యః నచికేతానామ పుత్రాసి, అతనికి నచికేతుడు అనేటటువంటి ఒక కొడుకు ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అంతర్యాత్ర చేసుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువ మంది ఆధ్యాత్మిక సాధనకు ఎందుకోసం వస్తాడంటే బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆ బాధల్ని మర్చిపోవటానికో తొలగించుకోవటానికో లేకపోతే ఆ బాధలు పోగొట్టుకుని మళ్లీ భౌతిక సుఖాల కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కఠోపనిషత్ చదవలసినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే, ఒకటి వాజశ్రవసుడై ఉండాలి. వాజశ్రవసుడై ఉండాలి అంటే ఏంటి, సర్వస్వము దానము చేసేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. కానీ వాడికి నచికేతుడు అనేటటువంటి ఒక కొడుకున్నట్ట, తన్హ కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధ ఆదిశేష సో అమన్యత. కుమారం సంతం, అది చిన్న వయసు ఉన్నటువంటి నచికేతుడు, అదే మనం గుర్తుంచుకోవాల్సిందే. అంటే ఈ సర్వస్వము దానము చేసి నేను ఫలాపేక్షతో అంతా వదులుకుని ఉన్నటువంటి వ్యక్తికి లోపల నుంచి ఒక చిన్న గొంతుకు వినిపిస్తుంది లోపల నుంచి, దాన్ని నచికేతుడితో చెప్తున్నాం మనం. లోపల నుంచి వస్తున్న గొంతుక అది ఇంకా బాల్యావస్థలో ఉంది, అంటే కఠోపనిషత్తు యొక్క విజ్ఞానాన్ని అందుకోదలిచినటువంటి సాధకుడు ఇంకా ఆధ్యాత్మికంగా బాల్యావస్థలోనే ఉంటాడు. ఇంకా వాడికి ఫలాపేక్షలు ఉన్నాయి, ఇంకా వాడికి కోరికలు ఉన్నాయి, కానీ ఏ లెవెల్లో ఉన్నాడు అంటే వాడు అన్ని త్యాగం చేసేయగలడు, అది వేరే విషయం. ఆ లెవెల్ వచ్చేసింది వాడికి. కానీ వాడి లోపల ఉన్నటువంటి ఆ బాల్యావస్థలో ఉన్నటువంటి చేతనత్వం ఏమడుగుతుందిట, దక్షిణాసు నియమానాసు ఋత్విక్కులకు దక్షిణ ఇవ్వబడుతున్న సమయమున, ఋత్విక్కులకు దక్షిణ ఇవ్వబడుతున్న సమయమున అంటే అర్థం ఏంటి అంటే, ఋత్విక్కులు అంటే రుక్కును పలికేవాళ్ళు, రుక్ అంటే మంత్రం, మంత్రాన్ని పలికేవాళ్ళు. అంటే నేను ఇంజనీర్ అవ్వాలి అనే ఒక మంత్రం పలికావు, నేను ఇంజనీర్ అవ్వాలి అనేటటువంటి మంత్రము నువ్వు పలికినప్పుడు దానితో పాటు నువ్వు దక్షిణ ఇచ్చుకోవాలి, ఫీజు కట్టుకోవాలి, డబ్బులు ఇచ్చుకోవాలి, ఇచ్చిన ఎవడు నీకు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చే కదా. అంచేత ఋతువుకులకు దక్షిణ ఇవ్వబడుతున్న సమయమున, అంటే నీ నోట్లోంచి నువ్వేదో మాట్లాడుతున్నావు, ఏదో వాక్ వస్తోంది, ఆ సమయమున ఏంటి ఇక్కడ నేను ఇది దక్షిణ ఇచ్చేస్తున్నాను, నేను ఇది దక్షిణ ఇచ్చేస్తున్నాను, ఇది దక్షిణ ఇచ్చేస్తున్నాను అంటున్నాడే తప్ప ఈ దక్షిణ వెనకాతలు ఉన్నటువంటి వాక్ ఏంటో చాలా మందికి తెలియదు. దక్షిణిస్తాం బ్రాహ్మణులకు కానీ, పూజలు చేసినటువంటి వాడికి కానీ, గురువుకి కానీ, కానీ నువ్వు ఆ దక్షిణ ఇచ్చినప్పుడు ఒక వాక్ ఉండాలి. షాప్కి వెళ్ళావు, షాప్కి వెళ్ళాక 100 రూపాయలు నోట్ ఇచ్చి ఇయ్యి అన్నావు అనుకో, ఏమిస్తుంది? అది ఉండటం లేదు దక్షిణ ఇస్తున్నప్పుడు. ఇంకా కౌమారావస్థలో బాల్యావస్థలో కుమారం సంతం బాల్య వయసులో ఉన్నటువంటి ఆ నచికేతుడికి, అంటే ఎవరికి, వాజశ్రవస్కే, వాడిలోంచే వాడి యొక్క ఆత్మ చెప్తోందనమాట. కానీ అది బాల్యావస్థలో ఉంది. ఆ బాల్యావస్థలో ఉన్నటువంటి ఆత్మకి ఏమనిచ్చిందిట, శ్రద్ధ ఆవిశేష శ్రద్ధ ఆవివేశ. శ్రద్ధ ఆవివేశ అంటే ఏంటి, ఆ బాలుడికి శ్రద్ధ ఆవివేశ ఆవేశించాడు. ఎవరికి ఆవేశించాడు? నచికేతుడికి. ఆ బాల్యావస్థలో ఉన్నటువంటి కుమారుడికి శ్రద్ధ కలిగింది. అక్కడ శ్రద్ధ చాలా అవసరం అని చెప్పేది, ఈ శ్రద్ధే కలగకపోతే ఆధ్యాత్మికత లేదు. ఇంచేత మనలో ఉన్నటువంటి ఆ చిన్నపిల్లవాడికి, 5 ఏళ్ల పిల్లవాడికి ఈ ధ్రువుడు ప్రహ్లాదుడు ఇది రెండు. ప్రహ్లాదుడు ఏంటి, ప్రకృతికి వదిలేశాడు, ఏం జరుగుతుందో అది. ధ్రువుడు ఏం చేశాడు, తపస్సు చేశాడు. ఇంచేత ధ్రువుడిది మనం సబూరి అనుకోవచ్చు, ప్రహ్లాదుడిది నిష్ట శ్రద్ధ అనుకోవచ్చు, ఆ తేడా అర్థం వాడికి. ఇంచేత ప్రహ్లాదుడు ధ్రువుడు యొక్క కథ చదువుతున్నప్పుడు ఇక్కడ ఏంటి, ప్రహ్లాదుడిది శ్రద్ధ కలిగి ఉంది. శ్రద్ధ అంటే ఆసక్తి బుద్ధి, భగవంతుడు ఉన్నాడు, ఈ ప్రకృతి అంతా కూడా ఆయనే నడిపిస్తున్నాడు, పెద్దవాళ్ళని ఆయనే నడిపిస్తున్నాడు,
మంచివాడిని కూడా ఆయనే నడిపిస్తున్నాడు. మీకు నచ్చకపోవచ్చు జరుగుతున్న సంఘటన, అది వేరే విషయం. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది భగవంతుడికి అనవసరం కదా. భగవంతుడికి కావాల్సింది ఏంటి అంటే ప్రకృతి కరెక్ట్గా జరుగుతుందా లేదా, ముందుకు వెళ్తుందా లేదా. అది ఎలాగో ముందుకు వెళ్తుంది. ఏంటి అంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు సర్వసమర్థుడు కనుక ఆ ఆస్తిక్య బుద్ధి కలిగింది అతనికి. ఎవడికి కలిగింది? ఉద్దాలకుడికే. ఉద్దాలకుడిలోని బాల్యావస్థలో ఉన్నటువంటి సాధకుడు. ఇప్పుడు మనలో వృద్ధావస్థలో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. ఇప్పుడు బాగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి డాక్టర్ ఉన్నాడనుకో, డాక్టర్గా వాడు వృద్ధావస్థకు వచ్చింది. కాలేజీలో జాయిన్ అయ్యాడనుకో, డాక్టర్గా వాడు బాల్యావస్థలో ఉన్నాడు. ఇంచేత బాల్యావస్థ వృద్ధావస్థ అనేది ఆ మానసిక స్థితి. బాజశ్రవస్సు ఉద్దాలకుడు అనేటటువంటి వాడికి ఏంటంటే త్యాగం అర్థమైపోయింది. నేను ఇదంతా వదిలేసుకుంటే అన్నీ నాకు వస్తాయి. వస్తాయి, అది గ్యారంటీగా వస్తాయి. అది నువ్వు ఊపిరి వదులుకుంటే ఊపిరి, నువ్వు ప్రయత్నిస్తే లోపలికి వెళ్తుందా. నువ్వు బతికి ఉండటానికి నువ్వు చేయవలసింది ఒకటే ఏంటంటే ఊపిరి వదలటం. నువ్వు ఊపిరి వదిలేవనుకో, ఆటోమేటిక్గా ఊపిరి లోపలికి వెళ్ళిపోతుందో, దాన్ని బతిమాలుకోక్కర్లేదు. అంచేత నువ్వు ఎప్పుడైతే వదులుకోవటం మొదలెడతావో, నువ్వు ఏది వదులుకుంటావో అది వస్తుంది అని అర్థమైపోయింది. అంచేత ప్రకృతిలో ఉన్నదంతా కూడా నాకు రావాలి అంటే ఏం చేయాలి వీడు? అన్నీ వదిలేసుకోవాలి అని ఫలాపేక్షతో చేశాడు. కానీ లోపల ఉన్నటువంటి ఆ నచ్చచేతుడికి మెల్లిగా ఆశ్చర్య బుద్ధి కలిగింది. ఏంటి ఆశ్చర్య బుద్ధి కలిగింది? నేను వదులుతున్నాను, నేను చేస్తున్నాను, ఇవంతా జరుగుతున్నాయి, కానీ ఇదంతా కూడా ప్రకృతిలో జరిగేదే. ప్రకృతిలో కనుక అది లేకపోతే నువ్వు వదులుకున్నా రాదు. ఉంటే కర్మానుసారిని వచ్చేస్తాయి. ఈ రావటం పోవటం అనేటటువంటి ఈ గందరగోళంలో సహా అమన్యత ఆలోచించాడు. ఎవడు ఆలోచించాడు అంటే నచికేతుడు. నచికేతుడు ఎవడు? మనలో ఉన్నటువంటి బాల్యావస్థలో ఉన్న శ్రద్ధ. ఇంకా కఠోపనిషత్ మొత్తం కూడా మనకేం జరుగుతుంది అంటే శ్రద్ధ ఎలా డెవలప్ చేసుకోవాలి, శ్రద్ధను ఎలా ప్రోహి చేసుకోవాలో అన్నది నేర్చుకుంది. ఇంకా ఈ శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆలోచించడం మొదలెడితే. నువ్వు ఆలోచించకుండా, మననము చేయకుండా, మధించకుండా నీకు శ్రద్ధ రాదు. అంచేత శ్రద్ధ అతను ఎలా ఆలోచించాడు? పీతోదకాహ జగ్ధతృణాహ దుగ్ధదోహాహ నిరీంద్రియాహ అనందానామతే లోకాహ తాంసగచ్చతి తాహ దదస్. పీతోదకాహ, నీళ్లు తాగిన జలమును త్రాగినవి, నీళ్లు తాగేసేట. జగత్తృణాహ, గడ్డిన మేసినవి. దుగ్ధదోహాహ, బాగుగా పాలిచ్చినవియు. నిరీంద్రియా, ఈని శక్తి లేనివి. తాహ దదత్సహ, అట్టి గోవులను దానము చేయువాడు. అనందాహ నామ, సుఖహీనములనబడు. తే లోకాహ, ప్రసిద్ధములైన పాపలోకములు లేవి కలవో తాన్ గచ్చతి. ఇక్కడ చాలా మంది మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారో నాకు తెలీదు. నాలుగు కండిషన్స్ చెప్తున్నాడు ఇక్కడ. ఎవడు చెప్పుకుంటున్నాడు? సాధకుడే. సాధకుల్లో రెండు చూస్తున్నాం మనం. కోరికలతో యజ్ఞాలు చేసేటటువంటి వాడు, విశ్వజీప యాగము అన్నా అంతే కదా. యాగము అంటే ఇంగ్లీష్ లో సాక్రిఫైస్ అని కూడా అంతే, త్యాగము అని కూడా. అంచేత ఆ ఉద్దాలకుడు నప్పే వాటి శ్రవస్ యొక్క కొడుకు. ఇది కూడా మనకు అర్థం అవ్వాలి. అన్నదానము చేత ఉత్పత్తి అయినటువంటి వాడు ఉద్దాలకుడు. ఇంకా మన శరీరాలన్నీ దేని వల్ల వస్తున్నాయి? అన్నం వల్లే కదా. తండ్రి తల్లి తిన్న అన్నమే తర్వాత శక్తిగా మారి బిడ్డగా వస్తున్నాడు. ఇంకేత మన తాత ఎవడు అంటే ఆహారమే, మన తండ్రి. ఆ ఆహారం నుంచి ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరం ఏంటి? ఆహారం నుంచి ఏర్పడింది కనుక ఈ శరీరాన్ని ఆహారం యొక్క కొడుకు అనొచ్చు. వాజశ్రవత్ అంటే బాగుగా కీర్తి గడించినటువంటి. ఈ కీర్తి గణించడం అది మనం తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే అంత లోతుకు వెళ్తే ఆహార నియమాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళొద్దు. శ్రద్ధ లోపల ఉన్నది నచికేతుడు అనేటటువంటి పేరుతో ఆలోచిస్తుంది. పీతోదక, నీళ్లు తాగిన. నీళ్లు తాగటం అంటే ఏంటి? గాలి పీల్చుకోవటం వదలటం, గాలి పీల్చుకోవటం వదలటం. ఎందుకంటే ప్రాణాన్ని నీటితో పోలిస్తూ ఉంటాం మనం ఇప్పుడు కూడా. అంచేత పీతోదకాహ మనం అందరం కూడా నీళ్లు తాగుతున్నాం వాళ్ళే. దాని తర్వాత ఏం చేస్తున్నాం? దుగ్ధదోహాహ జగద్రుణాహ. జగద్రుణాహ అంటే ఏంటి? గడ్డి తిన్నవాళ్ళం. గడ్డి తింటాం అంటే ఏంటి? రావణాసురు గురించి రావణాసురుడితో మాట్లాడుతూ సీతాదేవి ఏం చెప్తుంది అంటే ఒక గడ్డి పోసి అడ్డు పెట్టుకుంది. సౌందర్య సుందరకాండలు చెప్పుతుంది
రావణాసురుడు వస్తాడు సీత దగ్గరికి, నేను నీకు అది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను, ఆ రాముడు అడవిలో ఉన్నవాడు నీకు ఏం చేస్తాడు అంటే, కోరికలు ఉన్నవాడికి అది గడ్డిపోతలా కనిపిస్తుంది రాముడి దగ్గర ఉన్నది. నచికేతుడికి రావణాసురుడి దగ్గర ఉన్నది గడ్డిపోతగా కనిపిస్తుంది. ఆ గడ్డిపోత అంటే అర్థమైంది కదా. అంచేత జగత్తృణ అంచేత రావణ రామకృష్ణ పరమహంస కూడా చాలాసార్లు ఏం చెప్తాడు అంటే, మీరందరూ నన్ను త్యాగి 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 అంటారు, నేను చాలా ఎక్కువ ఆనందం కోసం చిన్న గడ్డిపోతను వదిలేస్తే మీరు ఆ గడ్డిపోతనే తింటో నేను చాలా గొప్పవాడిని అంటారు అని అంచేత ఆలోచిస్తున్నాడు అనమాట. మనం గడ్డిపోతల్లో తింటున్నాం ఏంటి భౌతిక సుఖాలు ఈ భౌతిక సంబంధాలు. అది చేస్తాను ఆ రాముడు అడవిలో ఉన్నవాడు నీకేం చేస్తాడు అంటే, కోరికలు ఉన్నవాడికి అది గడ్డిపోతలా కనిపిస్తుంది రాముడి దగ్గర ఉన్నది. నచికేతుడికి రావణాసురుడి దగ్గర ఉన్నది గడ్డిపోతగా కనిపిస్తుంది. ఆ గడ్డిపోత అంటే అర్థమైంది కదా. అంచేత జగత్తృణ అంచేత రావణ రామకృష్ణ పరమహంస కూడా చాలాసార్లు ఏం చెప్తాడు అంటే, మీరందరూ నన్ను త్యాగి 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 అంటారు, నేను చాలా ఎక్కువ ఆనందం కోసం చిన్న గడ్డిపోతను వదిలేస్తే మీరు ఆ గడ్డిపోతనే తింటో నేను చాలా గొప్పవాడిని అంటారు అని అంచేత ఆలోచిస్తున్నాడు అనమాట. మనం గడ్డిపోతల్లో తింటున్నాం ఏంటి భౌతిక సుఖాలు ఈ భౌతిక సంబంధాలు ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే జగద్గుణ అంటే గడ్డిపోతను తింటున్నటువంటి వాడు. పీతోదకాహ అంటే ఏంటి, శ్వాసను పీల్చుకుంటూనో వదులుతున్నాం శ్వాసను పీల్చుకుంటూనో వదులుతున్నాం. దుగ్ధ దోహ ఇంకా ఏం చేస్తున్నాం మనం, కోరికలు పిండుకుంటున్నాం. ఇంద్రియాలతో నువ్వు కోరికలు పిండుకుంటూ ఉంటే తమాషా ఏమవుతుంది అంటే అవి నిరీంద్రియాహ అయిపోతాయి. చింత మొదలై చెవు రుచిగా ఉంది ఎంతసేపు తినగలవు, తర్వాత వాంతి అవుతుంది ఇంత కదా లిమిట్ ఉంది కదా. అంచేత దుగ్ధ దోహ ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలని పిండుకుంటూ ఉంటావో, ఇంద్రియాల యొక్క పాలు ఇంద్రియం ఉంటేనే కదా నువ్వు పిండుకోగలవు. మనకు ఉన్నటువంటి ఏంటి, ఈ ఐదు ఇంద్రియాలే. అంచేత ఈ ఐదు ఇంద్రియాల నుంచి పాలు పిండుకుంటూ ఉంటే చివరికి ఇంద్రియాలు ఏమవుతాయి, నిరీంద్రియ వయసు ముసలివాడు అయిపోతాడు వచ్చిపోతాయి. కానీ భజన భజన కదమ్మ, కఠోపనిషత్ పుస్తకం తెచ్చుకున్నారా, లేకపోతే భజన కదండి పుస్తకం తెచ్చుకున్న వాళ్ళకి, లేకపోతే క్లాస్కి విలువ లేదుగా. తర్వాత జనరల్ క్లాస్ సాయంత్రం తెలీదమ్మా, ఇంకా నేను నిర్ణయించుకోను. అక్కడున్నా భజన చేస్తున్నాడు నువ్వు అక్కడున్నటువంటి వాడు. జగత్తృణాహ దుగ్ధ దోహాహ అంటే ఏం చేస్తాం మనం, శ్వాస తీర్చుకుంటూ ఉంటాం, నానా గడ్డి తింటూ ఉంటాం, నానా గడ్డి తిని ఏం చేసుకుంటూ ఉంటాం, కోరికల్ని పిండుకుంటూ ఉంటాం. కోరికలు పిండుకుంటే చివరికి జరిగేది ఏంటి, నిరీంద్రియ నిరీంద్రియాలు అయిపోతాయి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆనంద నామతే లోకాహ తాంస గచ్చతి తాహ దదర్, అప్పుడు ఆనందం ఉండదుగా. ఇంకా ఇంకొక ఆ లోపల ఉన్నటువంటి శ్రద్ధ, భగవంతుడి మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ ఆత్మ జ్ఞానం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ భావన మనలో బాగా పటిష్టం అవుతే తప్ప, ఇలా ఆలోచించుకోలేకపోతే ఇంకా కఠోపనిషత్ అనవసరం. అందుకే అంత కఠినంగా ఎందుకున్నాను కఠోపనిషత్ చెప్తా అంటే, నీకు ఈ పుస్తకం నేను చెప్తాను అని చదివితే ముందు చదువుకు రావాలా, మూడు రోజుల్లో నేను ఇది పూర్తి ఎలా చేసేయగలను, మీరు చదువుకు వస్తే ఇలా ఒక్కొక్క లైను నేను చదివి దాన్ని నేను వివరించాలి అంటే ఎక్కడ కుదురుస్తుంది. ఇంకొక ఆ వ్యాసాలని కట్ చేయాలి మెల్లిగా, మనం నేర్చుకుందాం. ఒకసారి క్లాస్ క్యాన్సిల్ చేస్తాం అనుకో ఈసారి, అలాగే అక్కడ కూడా చెప్పు సోలార్ సిస్టమ్ అది లేదనుకో క్లాస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు వీళ్ళని మంట మండించుకోవటం నేను. అంచేత మొదటిది ఏంటి అంటే ఫలాపేక్షతో త్యాగాలు చేస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటటువంటి సాధకుడు, ఫస్ట్ లెవెల్ సాధకుడు. అసలు సీరియస్ సాధకుడు ఏమవుతాడు, ఫలాపేక్షతో ఏం చేసినా కూడా మొత్తం ఇవ్వటానికి రెడీ అయిపోతాడు. ఓకే ఇది చాలా మంచిది అంటున్నావు, నేను మొత్తం ఇచ్చేస్తాను, సర్వస్వం త్యాగం చేయగలిగే మానసిక స్థితి వచ్చేయాలి ముందు. కానీ ఆ మానసిక స్థితి ఎందుకు వస్తుంది, ఫలాపేక్షతో. ఓకే పర్వాలేదు, అప్పుడు ఏమవుతుంది అంటే వాడిలో శ్రద్ధ అనేది మొలకెత్తుతుంది, నచికేతుడు ఆవిర్భవిస్తాడు. ఆ నచికేతుడు మెల్లిగా వెళ్ళి ఆలోచన సముద్రంలో పడేస్తాడు. ఏమని పడేస్తాడు, పీతోదక జగతృణా దుగ్ధదోహా నిరీంద్రియా అనంద నామతే లోకా తాన్ సగచ్చతి తాహ దదత్ పీతోదకా జలమను త్రాగినవి జగ్ధతృణా గడ్డిని నేసినవి దుగ్ధదోహా బాగా పాలిచ్చినవి కూడా అవి నిరీంద్రియా ఈని శక్తి లేనివియు తాహ దదత్త అట్టి గోవులు దానము చేయువాడు అనందాహ నామ సుఖహీనములు అనబడు తే లోకాహ ప్రసిద్ధములైన పాపలోకములేవి కలవో తాం గచ్చతి అట్టి లోకమును పొందును. అంటే ఇప్పుడు ఏం చేస్తే కోరికలు ఉన్నాయి కోరికలు పోతాయి, కోరికలు ఉన్నాయి కోరికలు తీరుతాయి, కోరికలు ఉన్నాయి కోరికలు తీరుతూ ఉంటాయి, చివరికి వాడు ఎక్కడ తిరుగుతాడు? ఇప్పుడు మనం చేసేటటువంటి ఏంటి, పొద్దున ఆకలేసింది టిఫిన్ తిన్నాం, మళ్ళీ మధ్యాహ్నం ఆకలేసింది, మళ్ళీ తిండి తిన్నాం, మళ్ళీ సాయంత్రం ఆకలేసి మళ్ళీ తిండి తిన్నాం, అలాగే అన్ని కోరికలు. భౌతిక జగత్తులో ఉన్న గడ్డిపోస లాంటి కోరికలన్నీ తింటూ వీడు ఎక్కడికి వెళ్తాడు? ఆనంద నామతే, ఆనందం వాడికి రాదు అన్నది వాడు విశ్లేషణ చేస్తున్నాడు. ఎవడు విశ్లేషణ చేస్తున్నాడు? బాల్యావస్థలో ఉండేటటువంటి నచికేతుడు అనేటటువంటి శ్రద్ధ. ఈ శ్రద్ధ ఎవరిది? సాధకుడిదే. ఇది అంతర్యాత్ర చేసుకుంటున్నాం అంచేత మనం బయట ప్రపంచంలో అవన్నీ చూడొద్దు. వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం వెళ్ళాడు? బహునామేమి ప్రథమం, మూడోదిగా నాలుగోదిగా రెండోది వదిలేశాను నేను. సంతం కుమారం సంతం దక్షిణేశు నియమానాశు, అది అయిపోయిందిగా, అయిపోయింది నాలుగోది. సహోవాచ పితరం తత తస్మే మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తమహోవాచ మృత్యుత్వావేత్వా దదానీతి. అప్పుడు తన తండ్రిని, అంటే తన తండ్రిని అంటే ఎవరిని అడుగుతున్నాడు వాడు? వాడిని, వాడిని అడుగుతున్నాడు. సరే నువ్వు ఫలాపేక్షతో కోరికతో ఈ సాధనలన్నీ చేస్తున్నావు కదా, మరి శ్రద్ధ ఎవరికి ఇస్తావు నువ్వు? ఎవరికి ఇస్తాను అంటే చచ్చిపోతుంది అన్నాడు. సహజమే కదా, కోరికలు ఉన్నటువంటి వాడిలో శ్రద్ధ చచ్చిపోతుంది. ఇంకేత వాడి కోరికలు ఎక్కడ తీరుతాయో అక్కడ శ్రద్ధ ఉంటుంది, కానీ లక్ష్యం మీద శ్రద్ధ ఉండదు వాడికి, ఆత్మజ్ఞానం మీద శ్రద్ధ ఉండదు. అంతేగా, అంచేత సహోవాచ పితరం, ఈ శ్రద్ధ ఎందువల్ల వచ్చింది అంటే వీడున్నాడు కనుక, సాధకుడు ఉన్నాడు కనుక. ఏ సాధకుడు? కోరికలు ఉన్నటువంటి సాధకుడు ఉన్నాడు కనుక. అందులో ఆ మామూలు కోరిక కాదు, మొత్తం దానం చేయగలిగేటటువంటి కోరిక ఉన్నటువంటి సాధకుడిని వాడి లోపల ఉన్నటువంటి శ్రద్ధ అడుగుతోంది. సహ ఆ నచికేతుడు అంటే ఆ శ్రద్ధ, తాత తండ్రి మాం కస్మై నన్ను ఏదు త్రిక్కునకు దాస్యసి దానము చేయదువు అని పితరం వాచ తండ్రిని గురించి అడిగినట. ద్వితీయం తృతీయం రెండు మూడు సార్లు రెచ్చించి అడిగాను. మృత్యువే యమునికి త్వా దదాని ఇది నిన్ను దానము చేయదును అని తమ్ హా వాచ తండ్రి చెప్పనిట. భౌతిక కోరికల మీద శ్రద్ధ ఉంటే మానసిక కోరికల మీద శ్రద్ధ ఉంటే ఆహార నిద్ర భయమైనంచ మీద శ్రద్ధ ఉంటే ఈ మూడింటి మీద నీకు శ్రద్ధ ఉన్నా కోరికలు ఉన్నా నువ్వేమి పోతావు? చనిపోతావు. ఇక మూడు సార్లు అడిగాడు అక్కడ, వెట్టించి అడగటం అంటే ఏం లేదు అక్కడ. మొదటిది ఏమనుకున్నాడు? భౌతిక సుఖాలు, శరీరం బాగుండాలి, గోళ్ళు తరగకుండా ఉండాలి, జుట్టు తరగకుండా ఉండాలి, కళ్ళల్లో పుసులు కట్టకుండా ఉండాలి, ఏవో రకరకాలైనటువంటి కోరికలు నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, దానికి కావాల్సిన దక్షిణ ఇస్తూ ఉంటావు కదా. ఏదో చేసుకోవాల్సిందే కదా దక్షిణ లేకుండా. దక్షిణ అంటే ఏంటి? నీ కోరిక తీరటానికి కావలసినటువంటి పరిశ్రమ. ఆ పరిశ్రమ నువ్వు ఎంత చేస్తున్నా భౌతిక శరీరంలో ఏమవుతావు? చివరికి భౌతిక శరీరం చనిపోతుంది. సరే, ఆహార నిద్ర భయమైన కోరికలు, యాస్ట్రల్ బాడీ, అక్కడున్న కోరికలు పోతాయి. కాదు నేను పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తాను, సైంటిఫిక్ డిస్కవరీస్ చేస్తాను, మానవుడు ఎలా జీవించాలో అనే అద్భుతమైనటువంటి ఆలోచనలు చేస్తాను, వెళ్ళిపోతారు. సాక్రటీస్, ప్లేటో వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. ఇంకేత నీ శ్రద్ధ భౌతికంగా ఉన్నా, కోరికల మీద ఉన్నా, ఆలోచనల మీద ఉన్నా కూడా ఇవన్నీ చివరికి ఎక్కడికి వెళ్తాయి? మృత్యువుకి వెళ్తాయి. అది అక్కడ ఆ సీనియర్ సాధకుడు అర్థం చేసుకున్నాడు. శ్రద్ధ నువ్వు ఈ మూడుంట్లో కూడా సావుకే నేను ఇచ్చినట్టు అవుతుంది తప్ప నువ్వు ఏమి లాభము పొందలేవు. సహోవాచ పితరం తతకస్మే మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తమహోవాచ మృత్యువేత్వా దదానీతి. అంచేత నువ్వు ఎన్నిసార్లు చేసినా ఏమి చేసినా కూడా ఈ మూడు లోకాలలో, భూర్భువస్వహ లోకాలలో నువ్వు ఖచ్చితంగా మృత్యువుకే లోబడతావు. కానీ భూర్భువస్వ కూడా ఆ ఆత్మజ్ఞానంతోనే ప్రకాశిస్తోంది. ఆ ఆత్మ లేకపోతే ఇది లేదు. అది అర్థమవుతుంది కదా. ఈ భౌతిక శరీరం కానీ ప్రాణమయ శరీరం కానీ మనోమయ శరీరం కానీ ఎందుకున్నాయి? ఆత్మ ఉంది కనుక ఆత్మ వదిలేస్తే. అంచేత ఈ మూడు శరీరాలు కూడా ఆత్మ వల్లే ప్రకాశిస్తున్నాయి, కానీ ఆత్మ చనిపోయింది. ఆత్మ లేదు ఇక్కడ. నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆత్మ లేదు, అలెగ్జాండర్కి ఆత్మ లేదు, జూలియస్ సీజర్కి ఆత్మ లేదు. అంటే ఏంటి, ఆత్మజ్ఞానం ఈ మూడు శరీరాల నుంచి ప్రకాశించటం లేదు. కానీ భర్గో దేవస్య ధీమహి, ఎప్పుడైతే ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి తత్ సరితూరు వరేంద్రియంని ప్రార్థన చేస్తావో, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సూపరా మెంటల్ డిసెంట్ దిగుతుంది అని అరవిందు చెప్తాడు. ఆ సత్యం, ఆ జ్ఞానము మెల్లిమెల్లిగా మనలో దిగుతుంది. ఎప్పుడూ దిగనిస్తే నువ్వు దిగనివ్వటం లే. నువ్వు ఇవంతా ఎందుకు అడుగుతున్నావు అంటే, పీతోదక దగ్ధతృణా దుగ్ధదోహ, చివరికి నిరీంద్రియ అయిపోవటానికే గాయత్రిని ఉపయోగించుకున్నా, దేన్ని ఉపయోగించుకున్నా, కానీ ఈ శ్రద్ధని నువ్వు ఉపయోగించుకోవటం లేదు. అంచేది సీనియర్ సాధకుడు అంతా ఏం చేస్తున్నాడు అనమాట, శ్రద్ధని నచికేతుణ్ణి మృత్యువుకి ఇచ్చేస్తున్నాడు. అదే జరుగుతోంది ఇక్కడ. అంచేత చాలా స్పష్టంగా కఠోపనిషత్తు చేయవలసింది ఇప్పుడు ఉన్నది చెప్తోంది. కానీ వచ్చిన గొడవ ఏంటంటే, సాధకులు కాని వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ఇవి ఇలాగే ఉంటాయి. అంటే ఒక ఋషి పనికిరాని దక్షిణ ఇస్తున్నాడు అని కూడా ఒప్పేసుకుంటున్నావు అనమాట. ఋషి గురించి కాదు, సాధకుడు గురించి చెప్తున్నాడు. సాధకులు చేసే తప్పు గురించి చెప్తున్నాడు. అప్పుడు మృత్యుకి ఇచ్చిస్తున్నాడు ఇది. మరి ఆ శ్రద్ధ, ఆ నచికేతుడు ఏమని ఆలోచిస్తున్నాడు? బహునామి ప్రథమో బహునామేమి మధ్యమ కిం సృజ్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. బహునాం ప్రథమ ఏమి, చాలా మందిలో నేను గొప్పవాణ్ణి. బహునాం మధ్యమ ఏమి, పలువురిలో నడుమునుండు వాడనే వెళ్ళగలను. మయా నాతో అద్య ఇప్పుడు యత్కరిష్యతి, యముడు ఏం చేసుకుంటాడు నన్ను? తత్ కర్తవ్యం అట్టి పని యమస్య కించిత్, యముడికి ఏమి కలదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా దీన్ని మొత్తం ఈ కఠోపనిషత్ని గురువు గారు ఒక చిన్న మాటలో చెప్పేశారు. జీవన్ దేవతకి సాధన ఇది అంతర్యాత్రగా అనువదించుకుంటే, అంతర్యాత్రకి ఇది ఏ విధముగా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఎక్కడికి మనని తీసుకెళ్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ మనం ఏం చూస్తున్నాం అంటే, ఫలాపేక్షతో సర్వస్వము దానము చేయగలిగేటటువంటి ఒక సాధకుడు. ఆ సాధకుడి నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా శ్రద్ధ ఆవిర్భవించింది నచికేతుడు. ఆ శ్రద్ధ ఏం చెప్తుంది? అదంతా ఎందుకు ఇదంతా పీతోదక, దాని తర్వాత జగ్ధతృణాహ, దగ్ధతృణాహ దుగ్ధదోహ నిరీంద్రియాహ అనేటటువంటి ఈ బతుకు నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావు, 1,00,000 సంవత్సరాలు బతుకుతావు కాక, అది వేరే విషయం. కానీ ఎప్పుడో అప్పుడు అది ఏమవుతుంది? ఖచ్చితంగా నిరీంద్రియా. ఇదంతా ఎందుకు ఈ గందరగోళం అంటే, లోపల ఈ కోరికలు ఉన్నటువంటి వ్యక్తి ఏమంటాడు అంటే, నువ్వు నాకు వద్దు, నువ్వు పో, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, ఇలాంటి ఆలోచనలు వస్తే మరి పిచ్చి పనులన్నీ చేయలేం కదా. ఈ బయట ఉన్నటువంటి తర్వాత నచికేతుడుకి ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ ఇచ్చేస్తానన్నా కూడా అది నా గట్టితో సమానం ఉంటుంది నచికేతుడు శ్రద్ధ. కానీ ముందు అసలు సాధకుడు గురించి మాట్లాడుతున్నాడు. సాధకుడికి ఈ మాట వినగానే ఒళ్ళు మండుతాడు. నా కోరికలు తీరకపోతే ఇంకెందుకు ఈ గాయత్రీలు, ఇంకెందుకు ఈ గురువులు అన్నప్పుడు ఈ శ్రద్ధ ఏమైపోతుంది? చచ్చిపోతుంది.